ఇవన్నీ బృహస్పతి నీకు చెప్పలేదా? ఇటువంటి పువ్వుని ఎందుకు నిర్లక్ష్యం చేశావు? అనగానే మహేంద్రుడు, అయ్యా గురువుగారు చెప్పారండి, ఒక్కోసారి ఏంటో కర్మ వల్ల గురువులు చెప్పినా గురువు ఇలా చెప్పాడేమిటి అనిపిస్తుంది, అది కర్మ, పాత జన్మ పాపవాసన వల్ల మనం గురువులను ఒక్కోసారి నమ్మలేమట. అది అపూర్వమైనది. కృష్ణుడిని గోపికలు నమ్మినట్టుగా అందరూ నమ్మారా? మరి గోపికలు కృష్ణుడి దగ్గరకు వచ్చారు, కృష్ణుడు వాళ్ళని పరీక్షించడానికి నేను పరపురుషుణ్ణి కదా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నీవు యశోద బిడ్డవే నీరజనేత్ర, నువ్వు యశోద బిడ్డవా? కాదు కాదు, సమస్త ప్రాణుల యొక్క ఆత్మవి, పరమాత్మవి, నీకు పరుడెవరు, పురుషుడెవరు, స్త్రీ ఎవరు, మేమంతా నీలో భాగం అన్నారు. అంత జ్ఞానం గోపికలకు ఉంది కాబట్టే వాళ్ళు శాశ్వత కైవల్యం పొందారు. మరి దుర్యోధనాదుల కర్మ ఏమిటి? గోపీలోలుడు అన్నారు, జారుడు అన్నారు, దానివల్ల భ్రష్టులయ్యారు. కాబట్టి అందరికీ యోగం ఉండదు. నేను గురువుగారి దగ్గర అన్నీ చదువుకున్నప్పటికీ నా కర్మయోగం వల్ల నాకు జ్ఞానం లేక ఐశ్వర్యం అనే విషాన్ని నేను తాగాను. ఐశ్వర్యం నాలో ఒక అజ్ఞానాన్ని రేకెత్తించింది, వ్యసనములు ఇచ్చింది. ఈ వ్యసనముల వల్ల జ్ఞానం పోయింది. ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ సద్బోధ చేసి సరైన మార్గంలో పెట్టు. పశ్చాత్తాపంతో ఇంద్రుడు అన్న మాట ఏమిటో తెలుసా? ముక్తి మార్గ కుఠారశ్చ అన్నాడు. నా సంపద నాకు మోక్షమనే మార్గాన్ని నరికిపారేసే కుఠారం అయిపోయింది. నా మోక్ష అనే వృక్షమును నరికిన గొడ్డలైపోయింది నా సంపద. ఇందులోంచి బయటపెట్టు, శాపాన్ని ఉపసంహరించుకో, నన్ను అనుగ్రహించన్నాడే. అప్పుడు మునీశ్వరుడు జాలిపడి, అయితే నేను చెప్పింది చేస్తావా అన్నాడు. గురువుగారు మీరు చెప్పింది చేస్తానన్నాడు. గురోహ వక్త్రాత్ యత్ పృచ్ఛసి పురందర. మళ్ళీ చెబుతున్నాను, గురువుగారు నోటి నుంచి వచ్చిన వాక్కు యథాతథంగా చేస్తానంటేనే నేను నీకు చెబుతాను, తీరా చెప్పాక చెయ్యకపోతే నీకు నాకు ప్రమాదం అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, గురువుగారు మీ పాదాలంటే ప్రమాణం చేస్తున్నాను, వేతరాగుడనై చెబుతున్నాను, మీరు ఏం చెబితే చేస్తాను, నేను పొరపాట్లు కూడా మీ మాటకు వ్యతిరేకంగా నడుచుకోను, ఇప్పటికే నాకు వైరాగ్యం కలిగింది, నన్ను రక్షించండి అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన అయితే చెబుతున్నా విను, నీకు నారాయణ మంత్రం ఒకటిస్తాను, ఈ మంత్రాన్ని 3 రోజుల పాటు జపించి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళు, బృహస్పతి నీకు ఒక మంచి మార్గాన్ని సూచిస్తాడు అని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ అష్టాక్షరీ మంత్ర జపం 3 రోజులు చేసి అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, మహాత్మా బృహస్పతి, నేను మహాపాపం చేశాను, దుర్వాసుడిచ్చిన శేషమాలని తిరస్కరించాను, దాంతో నా స్వర్గరాజ్యం పోయింది, నాతో పాటు నన్ను నమ్ముకున్న దిక్పాలకులు ముష్టివాళ్ళైపోయారు. ఏమిటి, కేవలం దిక్పాలకులకే కాదు, సకల లోకాల్లో ఉన్న సంపద సముద్రంలో కలిసిపోయింది. దుర్వాసుడి శాపం ఎంత కఠినంగా ఉంటుందనుకోలేదు. నన్ను రక్షించిప్పుడు, ఆ మహానుభావుడిచ్చిన శాపం నుంచి నాకు విముక్తి కలిగించనగానే, నాయన ఇప్పుడు నేను చేయగలిగేది ఏమీ లేదు, కానీ నీకు మంచి మార్గం చూపిస్తాను. గురువుగారైన దుర్వాసుడి శాపమును సంపూర్ణముగా తొలగించే శక్తి నాకు కూడా లేదు, కానీ తొలగించే శక్తి ఉన్నవాడిని చూపిస్తాను. మనందరం బ్రహ్మ దగ్గరికి వెడదాం, బ్రహ్మగారిని శరణు కోరుదాం, ఈ గండకాలంలో ఒక్క బ్రహ్మే రక్షిస్తాడు అని బృహస్పతి ఇంద్రుణ్ణి దిక్పాలకుల్ని అందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడేమన్నాడు, వత్స మద్వంశజాతోసి ప్రపౌత్రో మే విచక్షణ. ఒరే ఇంద్ర, వత్స కుమార, నా వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగావు నువ్వు? నా మానసపుత్రులు ప్రజాపతులు అని పిలువబడతారు. నా శరీరం నుంచి అంగిరుడు, మరీచి, అత్రి, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన వాళ్ళు పుట్టారు. బ్రహ్మ మానసపుత్రులు అంటారు వీళ్ళని. అందులో నా మానసపుత్రుడు మరీచికి కశ్యపుడు అనేవాడు పుట్టాడు. ఆ కశ్యపుడికి, అతిథికి నువ్వు పుట్టావు, అంటే నువ్వు నాకు మునిమనువడివి. ప్రపౌత్రోమే, నాకు ప్రపౌత్రుడివి, మునిమనువడివి. అటువంటి వాడివయ్యుండి కూడా విచక్షణ కోల్పోయి హరి యొక్క నిర్మాల్యమును నేల మీద పారేస్తావా, ఏనుగు మీద పారేస్తావా? గురువులను సేవించి గురువుల మీద భక్తి లేకపోవటమే నీకు కర్మ, గురుదోషాత్ అన్నాడండి ఇక్కడ 8వ శ్లోకంలో 7వ శ్లోకంలో. అంటే ఏమిటి, మీ కులగురువు బృహస్పతి ఈ మధ్యకాలంలో గురువుగారి దగ్గరికి వెళ్ళడం మానేశావు, గురువుని పూజించడం మానేశావు, గురువు చెప్పిన మార్గంలో నడుచుకోలేదు. గురువుకి దూరమైన వాళ్ళు ఇలాంటి పాపములు చేసి ధరణికి బరువై పరువు కోల్పోయి భ్రష్టులైపోతారు, నరకం పాలవుతారు. నేను, శివుడు, మేమందరం నిరంతరం హరి యొక్క నైవేద్యం స్వీకరిస్తాం. ధర్మమునకు మూల విరాట్టు శ్రీమన్నారాయణుడు. ఆ మహాత్ముడి దగ్గరికి ఇప్పుడు మిమ్మల్ని వెంట పెట్టుకు తీసుకెడతాను, ఇక మనల్ని కాపాడే శక్తి ఆయనకి తప్ప ఎవరికీ లేదు అని అందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో అత్యంత శాంతమూర్తి అయి యోగనిష్టలో ఉన్నట్టు విష్ణువు, ఎందుకంటే పక్కన లక్ష్మి లేదు, ఇప్పుడు ఆయన కూడా యోగనిష్టలో ఉన్నాడు. ఇంద్రుడు చేసిన పని భగవంతుడికి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టిందండో. సమస్త లోక లక్ష్మి సముద్రం పాలైపోవాలనగానే ఆయన వక్షస్థలం మీద ఉంటూ అప్పుడప్పుడు ఆయన కాళ్ళొత్తే లక్ష్మీదేవి సముద్రంలో కలిసిపోయింది. మాయదారి ఇంద్రుడు తన డబ్బుతో పాటుగా శ్రీహరి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మిని కూడా పోయేలా చేశాడు. అందుకని గొప్పవాళ్ళు పాపం చేస్తే, దోషం చేస్తే దాని యొక్క ప్రభావం మొత్తం దేవతల మీద, త్రిమూర్తుల మీద కూడా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి లేదు కదా, అందుకని మహాత్ముడైన శ్రీమన్నారాయణుడు ఈ రెండు చేతులు తన నాభి దగ్గర చేర్చాడు, రెండు చేతులు వెనక భాగంలో పెట్టుకున్నాడు, పెట్టుకుని నాలుగు చేతులు ధరించి యోగనిష్టలో ఉన్నాడు. చతుర్భుజుడై యోగనిష్టలో ఉన్నాడు ఆయన. అటువంటి పరమాత్మ ఎలా ఉన్నట్ట, శాంతం అనాది మధ్యాంతం లక్ష్మీకాంతమనంతకం చతుర్భుజై పార్షదైశ్చ సరస్వత్యాయుతం ప్రభుం. నాలుగు చేతులు ధరించి శాంత పురుషుడై పద్మాసనం వేసుకుని యోగాభ్యాసం చేస్తున్నాడు. లక్ష్మీ వల్లభుడై ఉండి కూడా లక్ష్మికి దూరంగా ఉన్నాడు. చతుర్భుజై, నాలుగు చేతులతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు అటు ఇటు జైవిజీయులు, వాళ్ళు కూడా విష్ణువులాగా నాలుగు చేతులు ధరించి కాపలా కాస్తున్నారు. దాంతోపాటు పక్కన ఒక పక్కన గంగ, మరో పక్కన సరస్వతి, ఈ రెండు ఆయన్ని సేవిస్తున్నాయి. గంగయ సరస్వత్య, గంగా సరస్వతులతో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా, లక్ష్మీదేవి సముద్రంలో కలిసిపోగానే గంగాదేవి శక్తి, సరస్వతి శక్తి తగ్గిపోయాయట. ముగ్గురు ఉంటేనే ఒకటే శక్తి, ఇందులో ఎవరు లోటు వచ్చినా రెండో వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు శక్తులు కలిసి ఉండాలట. ఒక శక్తి కనుక భ్రష్టత్వం పొందితే తక్కిన శక్తులు కూడా చైతన్యం లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ శాపం వల్ల సరస్వతీదేవి కొంత ప్రభ కోల్పోయింది, పాపం గంగాదేవి ప్రభ కోల్పోయింది. పార్వతి బదులుగా గంగాదేవి అక్కడికి వచ్చి మా పార్వతి చైతన్యం లేకుండా ఉంది, రక్షించమని విష్ణువుని వేడుకోవడానికి వచ్చింది. ఈ విధంగా అందరూ దైన్యంతో ఉన్నారు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మతో పాటు వెళ్ళి నారాయణుణ్ణి, వాసుదేవుణ్ణి భక్తితో పూజించారు. ప్రభు నారాయణ వాసుదేవ రక్షించు రక్షించు అన్నారు. అప్పుడు ఆయన కళ్ళు విప్పాడు, దేవతలారా భయపడకండి, ఈ ఇంద్రుడు చేసిన ఒక అపరాధం వల్ల లక్ష్మీదేవి సముద్రం పాలయ్యింది, అందుకే మీరంతా చైతన్యం కోల్పోయి బాధపడి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు, మిమ్మల్ని కరుణించి మీ లక్ష్మి మళ్ళీ మీకు తిరిగి వచ్చేలా చేస్తాను. దాస్యామి లక్ష్మీం అచలాం పరమైశ్వర్యవర్ధిని. మళ్ళీ తిరిగి లక్ష్మి సమస్త లోకాలని శుభప్రదమైన దృష్టితో చూసేలా చేస్తాను, మీ అందరికీ లక్ష్మీ కటాక్షం లభించేలా చేస్తాను, ఐశ్వర్యం అభివృద్ధి చేస్తాను. దీనికి మీరు ఒక పని చెయ్యాలి, ఈరోజు నుంచి నేను చెప్పే ధర్మములు లోకంలో వ్యాప్తి చెయ్యాలి, నేను ఇప్పుడు చెప్పే మాటలు అందరికీ మీరు చెబుతాము అంటే అప్పుడు లక్ష్మి వచ్చే మార్గం చెబుతానన్నాడు ఆయన. అనగానే మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తామండి, మీరు చెప్పేవన్నీ శిరోధార్యం కదా, మీరు ఏం చెప్పినా మేము పని కట్టుకుని డప్పేసి మరీ చాటుతామండి అన్నారు. అయితే చెబుతున్నాను వినండి, లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉండదు, ఎక్కడ ఉండదో నేను మీకు చెబుతాను, దీన్ని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అన్నాడు ఆయన. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి న శివార్చనం న భోజనంచ విప్రాణం న పద్మ తత్ర తిష్ఠతి. లక్ష్మి ఎక్కడుండదో నేను చెబుతాను, అవి ప్రజలకి చెప్పండి. శంఖధ్వని లేని ఇంట్లో లక్ష్మి ఉండదు, తులసీదేవి ఇంట్లో లేకపోతే, తులసి కోట లేకపోయినా, తులసితో విష్ణువుని పూజించకపోయినా అక్కడ లక్ష్మి ఉండదు. శివార్చన లేని ఇంట్లో లక్ష్మి ఉండదు, అప్పుడప్పుడు బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేయని ఇంట్లో లక్ష్మి ఉండదు, ఇది అందరికీ చెప్పండి. ఇప్పుడు మనందరికీ అనుమానం రాకుండా ఆయనే చెప్పాడు, లక్ష్మి అంటే కేవలం డబ్బు కాస్తామా, డబ్బు అనేది ఒక భాగం ధనంలో, చాలామంది దగ్గర కట్టల కట్టలు డబ్బులు లేవేటి, ఇంటి నిండా బీరువాల నిండా కట్టలు దాచిన వాళ్ళు ఉన్నారు, బంగారం దాచిన వాళ్ళు ఉన్నారు. ఇంత డబ్బులే కాదు, ఇది కాదు డబ్బు అంటే, ఆరోగ్యం, ఆనందం, మోక్షం, జ్ఞానం, ఇవన్నీ సంపదలు. ఇవాళ చాలామందికి భౌతిక సంపద ఉంది కానీ ఆనందం ఎక్కడుందండి? నా ఇంట్లో బోల్ డబ్బు ఉందండి కానీ నా కొడుకు రోజు కొడుతున్నాడండి అని ఏడుస్తున్న వాళ్ళు లేరా? నా ఇంట్లో బంగారం ఉంది ఏం లాభం, ఏం తిన్నా అరగదని ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు? నాన్నవాళ్ళు లేక ఎంతమంది బాధపడుతున్నారు? నిత్యం వేళకి నిద్ర పట్టక, వేళకి సుఖాలు లేక నిరంతరం బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ధనమంటే ఆరోగ్యం, ధనమంటే ఆనందం, ధనమంటే ముక్తి, ధనమంటే జ్ఞానం, ధనమంటే బోధ, ధనమంటే మంత్రం, ధనమంటే కైవల్యం, ఇవన్నీ ఉంటే ధనం అన్నమాట. లక్ష్మి అంటే ఇవి. కాబట్టి కలియుగములో శంఖధ్వని ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది, లేకపోతే ఉండదు. తులసి ఉన్న చోట ఆనందం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, అది లేకపోతే ఉండదు. విప్రభోజనం లేని చోట లక్ష్మి ఉండదు. భక్తానాంచమేనిందా ఎత్ర బ్రహ్మన్ భవేత్సర, నా భక్తులను నన్ను నిందించే చోట లక్ష్మి క్షణం ఉండదు. నా భక్తులు లేని ఇంట్లో భోజనం చేస్తే అటువంటి వాడిని లక్ష్మి విడిచిపెడుతుంది. నా నామాన్ని ఉచితంగా ఇవ్వకుండా నామస్మరణకి డబ్బులు అడిగేవాడి ఇంట్లో లక్ష్మి ఉండదట. అందుకే భజన చేసేటప్పుడు నాకు ఇంత డబ్బు ఏమని అడగకూడదు. నారాయణ నారాయణ అని భజన చేయటం, వాళ్ళు ఇస్తే డబ్బు పుచ్చుకోవటం, లేకపోతే మాట్లాడు కొనుక్కోవాలి, నేను నీకు మంత్రం ఇస్తాను నాకు ఇంత డబ్బు ఇయ్యి అని టిక్కెట్ పెట్టకూడదట. అందుకని అలాంటి వాళ్ళని మన నామ విక్రయి, నా నామాన్ని నమ్ముకునే వాడింట్లో లక్ష్మి ఉండదు. ఎత్ర అతిథిర్న భుంక్తే చ మత్ప్రియాయాతి తద్గృహాత్, అతిథులకు అన్నం పెట్టని ఇంట్లో లక్ష్మీదే ఉండదు. అటువంటి వాళ్ళ ఇళ్లలో ఆనందం ఉండదు. అందుకే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చిపోతారు ఆస్తుల కోసం వాళ్ళు. ఇక పరమ పాపాత్ములు అడ్డమైన గడ్డి తినే వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. అశుద్ధ హృదయ, మనస్సు పవిత్రంగా లేనటువంటి దుర్మార్గుల ఇళ్లలో ఉండదు. క్రూర, క్రూరులై హింసతో బ్రతికే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. నిందకో గురువు, గురువుని నిందించేవాడు, మా గురువుగారు ఇలాంటి వాడు అనుకున్నామండి కానీ కాదండి అని బయటికి వెళ్ళాక తిట్టే దుర్మార్గుల ఇళ్లలో లక్ష్మీదేవి పొరపాటున కూడా ఉండదట. ఇదోటి గుర్తుపెట్టుకోండి 37వ శ్లోకం, నిందకో గురువు, గురునింద చేసేవాడిని లక్ష్మి క్షమించదుగాక, క్షమించదు. తృణంచెనత్తి, పచ్చగడ్డిలో కూర్చొని గడ్డి కొరుకుతూ ఉంటారు, గడ్డి గిల్లుతారే, గోళ్లతో గడ్డిని గిల్లినా గడ్డి నోట్లో పెట్టు కొరికినా అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. పార్కుల్లో చాలామంది కూర్చుని గడ్డి పరకలు పీకి అని కొరకడం, గోళ్లతో గెల్లడం చేస్తున్నారు. తృణము అంటే గడ్డి పరకని గోటితో గిల్లినా నోటితో కొరికినా అక్కడ లక్ష్మి ఉండదు. పొరపాటు కూడా పనిచేయకండి, ఆవులకు పెట్టండి గడ్డి, ఆవులు తినాలి, గేదెలు తినాలి, పశువులు తినవలసిన గడ్డి మనల్ని కొరికితేలాగా. అందుకని గడ్డి కొరికేవాళ్ళు, గడ్డి గిల్లేవాళ్ళు ఇళ్లలో ఉండదు. బొటన వేలుతో నేలను చిటికి వేటికి రాస్తారు చూసారా, యో విలిఖేన్ మహీం, అంటే కాలి గోళ్లతో భూమిని ఇలా గిలికేవాళ్ళు వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదట. అందుకే గోళ్లతో నేల మీద పూర్వం గిలికితే వద్దనేవారు. ఇప్పటికి కూడా కొంతమందికి నిలబడినప్పుడల్లా ఆ గోళ్లతో ఇలా నేలను గీకుతారేమిటో, మరి అదొక కర్మయోగం. ఇంటికి వచ్చిన బ్రాహ్మణ్ణి నిరాశపరచకుండా ఎంతో కొంత తృణము పణము ఇచ్చి పంపాలట. అలా పంపకపోతే వాడి ఇంట్లో లక్ష్మి ఉండదు. సూర్యోదయ సమయంలో, సరిగ్గా సంధ్యా సమయంలో తిండి తినేవాడు ఉంటాడు కొంతమంది. సూర్యుడు ఉదయిస్తున్న కాలం సంధ్యా సమయం, ఎర్రని కిరణములతో ఉంటాడు సూర్యుడు. ఆ సమయంలో స్నానం చేసి సంధ్యావందనం చేయాలి, తప్ప అన్నం తినకూడదు. అప్పుడు సద్దన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, ఆ సమయంలో ఇష్టవంతుడు కాఫీ తాగినా, ఆ కాస్త సమయంలో మాత్రం ఏ ఆహారం సేకరించినా ఆ దౌర్భాగ్యుడి ఇంట్లో లక్ష్మి ఉండదు. కాబట్టి సరైన సంధ్యా సమయంలో, ప్రాత సంధ్య సాయం సంధ్య ఈ రెండు కాలంలో తిండి త్రాగుడు పరికిరావు. ఏమండి ఎంతసేపు అండి మహా అయితే సంధ్యా సమయం ఓ పావు గంట, ఆ పావు గంట కాఫీ తాకుండా ఉండలేమా, ఆ పావు గంట తిండి తినకుండా ఉండలేమా? ఉండగలం, మనం పట్టించుకోవటం లేదు. ఆచారహీనుల ఇళ్లల్లో లక్ష్మీదే ఉండదు. గొడ్డిప్పుకుని ఎప్పుడూ ఇళ్లల్లో తిరుగుతుంటేనే కొంతమంది ఇంటికి తలుపు వేసుకుని ఎవడో లేడు కదానని దిగంబరంగా తిరుగుతారట. అలా తిరిగే వాళ్ళు ఉంటారంటే ఉంటారండి బాబు, ఎందుకుండరు బాబు. శ్రద్ధపాదశ్చ నగ్నోహి అన్నాడు, నగ్నంగా అలా ఇళ్లలో తిరిగేటటువంటి వాళ్ళ ఇళ్ళల్లో లక్ష్మీదే ఉండదట. కాబట్టి వీలున్నంతవరకు కనీసం వేమనలాగా ఒక గోచిగుడ్డని పెట్టుకుంటారా, పేచి ఉండదు. స్నిగ్ధ పాదశ్చ, తడి కాళ్ళతో తిరగకూడదు, కాళ్ళు తుడుచుకోవాలి, కాళ్ళు కడుక్కోగానే తువ్వాలు పెట్టి తుడుచుకోవాలి. ఆ తడికాళ్లతో తిరిగినా, తడికాళ్లతో పడుకున్నా ఆ ఇంట్లో లక్ష్మి ఉండనని చెప్పింది. వాళ్ళు అనారోగ్యం పాలవుతారని, మోకాళ్ళ నొప్పులు బాగా పట్టుకుంటాయని చెప్పారండోయ్. ఎక్కువ తడికాళ్లతో తిరిగితే అటువంటి వాళ్ళకి శీఘ్రకాలంలో మోకాళ్ళ నొప్పులు మొదలైనవి వస్తాయట. అందువల్ల ఎప్పుడూ కూడా కాళ్ళు తుడుచుకుని పడుకోండి, కాళ్ళు తుడుచుకునే నడవండి. ఇక మళ్ళీ చెప్పనది 42వ శ్లోకం ఇది. స్నిగ్ధపాదశ్చ యహ సేతే నగ్న యహ సేతే జ్ఞాన దుర్బల. సేతే అంటే నిద్రపోతున్నవాడు ఎవడో, తడికాళ్లతో నిద్రపోయేవాడు, దిగంబరముగా నిద్రపోవువాడు, అటువంటి వాళ్ళు లక్ష్మీ విదూరులై నరకం పాలవుతారు. తెలిసి కానీ తెలియక కానీ భార్యని రోజు తిడితే, చీటికి వాటికి బండబూతులు తిడితే అటువంటి వాడి ఇంట్లోంచి లక్ష్మీదే వెళ్ళిపోతున్నట్టు. కాబట్టి భార్యని తిట్టద్దు అన్నారు. మరి ఆవిడ తిడితేనో అది ప్రమాదమే. భార్య భర్తను తిట్టకూడదు, భర్త భార్యని సాధ్యమైనంత వరకు తిట్టకూడదు. అండి చీటికి మాటికి నీ మొహం తగలయ్యా ఇలాంటి పదాలు వాడకండి. ఒకవేళ తిట్టాల్సి వస్తే నీ మొహం నిండా బంగారం నగలు చేయించా అని పెట్టండి, నీ మెడ నిండా నెక్లెస్లు వేయించా, నీ నోట్లో పంచదార కొట్టా అన్నారంటే లాభం. కోపం వస్తే అలా తిట్టండి, కానీ వాక్కుతో తిట్టద్దు. వాచాలుడే తిట్టద్దని చెప్పారు 42వ శ్లోకంలో. తిడితే లక్ష్మీదేవి ఉండదట. అందులో అంతో ఎంతో ఆడవాళ్ళు మగవాళ్ళని తిట్టినా లక్ష్మీదేవికి అంత కోపం రాదు, కానీ మగవాళ్ళు మాత్రం స్త్రీలను తిడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం ఉండదు. కాబట్టి జెంట్స్ బీవేర్ ఆఫ్ లక్ష్మి. వ్రతోపవాసహీనోయ. వ్రతాలని ఉపవాసాలని తిట్టకూడదట. మనకు ఉపవాసం చేసే శక్తి లేకపోతే తగ్గించుకోవచ్చు, కానీ అది చేసేవాడిని నీకు బుర్ర ఉందా లేదా, ఏమిటా ఉపవాసాలు, ఎందుకు ఆ వ్రతాలు, ఎందుకు ఆ గుళ్ళో కళ్ళం, ఎందుకు ఈ కార్తీక పూర్ణిమ, ఎందుకు ఈ దీపం వెలిగించడం అని తిట్టకూడదు. ఈ దీపారాధన ఎంతో జ్ఞానం ఇస్తుంది. అటువంటి వాటిని విమర్శించే నీచుల ఇళ్లలో లక్ష్మి ఉండదు. ఇక జీవహింస్రో దయాహీనో యాతి సర్వప్రసూస్తత. జీవహింస చేసేవాడు దయాహీనుడి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇంకా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎత్ర ఎత్ర హరేరచ్చ హరే ఉత్కీర్తనం తథా తత్ర తిష్టతి సా దేవి సర్వమంగళ మంగళ. శ్రీమన్నారాయణుణ్ణి నిత్యం పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. హరినామ సంకీర్తన నిరంతరం చేసేవాడి ఇంటిలో లక్ష్మీదేవి ఆనందస్వరూపిణి అయి ఉంటుంది. కృష్ణుడి చరిత్ర జరిగే చోట తల్లి ఉంటుంది. కృష్ణప్రియ అయిన తులసి ఉన్న ఇంట్లో ఉంటుంది. శంఖధ్వని ఉన్న చోట ఉంటుంది. శంఖతీర్థం ఉన్న చోట ఉంటుంది. శివలింగార్చన ఉన్న చోట ఉంటుంది. దుర్గాదేవిని అర్చనం చేసిన ఇంట్లో ఉంటుంది. విప్ర పూజ జరిగే చోట ఉంటుంది. నిరంతరం దేవార్చన చేసే ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవి. ఇవి మీరు లోకంలో చాటండి. చాటుతారా అంటే చాటుతా ఉన్నారు. అయితే ఇప్పుడు లక్ష్మీదేవి పుట్టడానికి మార్గం చెబుతానన్నాడు ఆయన. లక్ష్మి ఉండడానికి కావలసిన ధర్మములు చెప్పి ఇప్పుడు హరి లక్ష్మీదేవి తిరిగి రావడానికి మార్గం చెబుతున్నాను. ప్రస్తుతం లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టి క్షీర సముద్రంలో కలిసింది. మీరంతా కలిసి క్షీరసాగర మథనం చెయ్యండి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకిని కవ్వపుతాడుగా చేసి, బలిచక్రవర్తితో పాటుగా రాక్షసుల్ని మీ సహాయంగా తీసుకుని ఈ మీ దేవదానవులంతా క్షీరసాగర మథనం చెయ్యండి. అందులోంచి లక్ష్మి పుడుతుంది. పుట్టడానికి ముందు లక్ష్మీదేవికి నువ్వు అర్చన చెయ్యి. లక్ష్మీదేవికి అపచారం చేసావు కదా, అపచారం తొలగి లక్ష్మి నిన్ను మళ్ళీ అనుగ్రహించాలంటే లక్ష్మీదేవిని 9 రోజులు పూజించు. శుక్రవారం మొదలుపెట్టి 9 రోజులు పూజించు అని లక్ష్మీదేవి యొక్క పూజా విధానాన్ని విష్ణువు మనకి చెప్పాడు. ఇది విష్ణువు చెప్పిన పూజా విధానం. ఎవరికి చెప్పాడు? ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు అంటే మనందరం కూడా ఇంద్రులమే. అప్పుడప్పుడు మదం అహంకారం పొందిన వాళ్ళంతా ఇంద్రస్వరూపులే. ఈ పూజా విధానం తెలుసుకుని లక్ష్మిని పూజిస్తే కటిక దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు. ముందుగా స్నానం చెయ్యాలట. ఆ తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఇంట్లో కలశం పెట్టాలి. ఇది శుక్రవారం మొదలుపెట్టి ఈ పూజ చేయమన్నారు. 9 రోజులు చేస్తే మంచిది, పెద్ద కష్టం కూడా కాదు. పూజామందిరంలో కలశస్థాపన చెయ్యండి. కలశస్థాపన అయ్యాక, మండపారాధన అయ్యాక, గణేశంచ దినేశంచ వహ్నిం విష్ణుం శివం శివాం. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ 5 పూజించాలి. ముందు ఎవరిని? గణపతిని పూజించండి. ఆ తర్వాత సూర్యుడిని పూజించాలి. పూజించడం అంటే 5 మండపంలో వక్కలు తమలపాకులతో ఆవాహన చేస్తే చాలు. ఓ రెండు తమలపాకులు దాంట్లో ఒక్క పెట్టండి, వీలుంటే ఓ చిల్లర డబ్బు కూడా పెట్టండి, పెట్టి గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి, ఆ తర్వాత సూర్య మావాహయామి, ఆ తర్వాత అగ్ని మావాహయామి, ఆ తర్వాత విష్ణు మావాహయామి, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులిద్దరిని ఆవాహయామి. ఈ విధంగా గణేశ్వరుడు, సూర్యుడు, అగ్ని, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు ఈ ఐదుగురు ముందు మండపంలో ఆవాహన చేస్తే ఐదుగురిని, అప్పుడు లక్ష్మీదేవి ఆ మండపంలోకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకుని ఒక రూపో లేక ఒక పటమో పెట్టుకోండి. ఆ పటాన్ని మీకు తోచినట్టుగా యథాశక్తిగా ధూపదీప నైవేద్యాలతో పూజించండి. దానికి ఎంత చెప్పలా, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఆపై దీపం లేకుండా లక్ష్మిని పూజించకూడదు, కాబట్టి దీపము ధూపము. మీకు తోచిన నివేదన, అపవిత్రం కాని పదార్థం ఏదైనా పెట్టండి, పవిత్రమైన ఫలమో వండిన పదార్థమో పెట్టండి. ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారిని పూజించేటటువంటి శ్లోకములు స్వయముగా ఇంద్రుణ్ణే రాసుకోమన్నాడు, ఇంద్రుడు రాశాడు. ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు దీన్ని. దేవీ భాగవతంలో ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం నవమ స్కంధంలో 42 అధ్యాయంలో ఉంటుంది, అపూర్వ స్తోత్రం. నువ్వు యథాశక్తిగా లక్ష్మిని పూజించి అమ్మని స్తోత్రం చెయ్యి, ఆ స్తోత్రం నువ్వే రాయి అన్నాడు విష్ణువు. ఇంద్రుడు పండితుడే గనక బృహస్పతి శిష్యుడు కదా, ఆ స్తోత్రం రాశాడు. ఆ స్తోత్రం మీకు వినిపిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్యధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః వైకుంఠే యా మహాలక్ష్మీ యా లక్ష్మీ క్షీరసాగరే స్వర్గలక్ష్మీ ఇంద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయే గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవత సురభిస్సాగరే జాత దక్షిణాయజ్ఞకామిని అదితిర్దేవమాతాత్వం కమలా కమలాలయ స్వాహాత్వంచ హవిర్దానే కవ్యదానే స్వధాస్మృత త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధర శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయణ క్రోధహింసావర్జితా చ వరద శారదాశుభ పరమార్థప్రదాత్వం చ హరిదాస్యప్రదాపర యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం జీవన్మృతంచ విశ్వంచ శిష్యత్సర్వం యయా వినా సర్వేషాంచ పరామాత సర్వబాంధవరూపిణి ధర్మార్థకామ మోక్షాణాం త్వంచ కారణరూపిణి యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః మాతృహీనస్తనాంధస్తు స చ జీవతి దైవతః త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితం సుప్రసన్నస్వరూపాత్వం మాం ప్రసన్నా భవ అంబికే వైరిగ్రస్తంచ విషయం దేహి మహ్యం సనాతని అహం యావత్వయా హీనో బంధుహీనశ్చ భిక్షుకః సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ. ఇది మహేంద్రుడు చేసినటువంటి గొప్ప స్తోత్రం. అమ్మా, నువ్వు సకల సంపదలకి మూలకారకురాలివి, నీవే సర్వ శుభస్వరూపిణివి, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మహారాజుల దగ్గర రాజ్యలక్ష్మిగా, మా ఇళ్లలో గృహలక్ష్మి అంటే భార్యా రూపంలో ఉంటావు, గృహదేవతగా ఉంటావు, కామధేనువుగా ఉంటావు, యజ్ఞంలో దక్షిణగా ఉంటావు, అతిథికి దేవమాతగా నువ్వే ఆవిర్భవించావు, కమల అనే పేరుతో ఉంటావు, విష్ణుస్వరూపవి, భూదేవివి, ఓర్పు కలిగిన దానివి, నువ్వు లేని జీవి ఎందుకు పనికిరాడు, ఉన్నవాడు అంటే నువ్వున్నవాడని అర్థం. ఉన్నవాడంటే ఏమిటి, డబ్బు ఉన్నవాడనే కదా, కాబట్టి లక్ష్మి ఉన్నవాడు, లేనివాడు నువ్వు లేనివాడని అర్థం. మా అందరికీ జ్ఞానము సౌభాగ్యము విద్య అన్నీ నువ్వే ఇవ్వాలి, పరాక్రమం ఇవ్వాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక మంత్రం ఇచ్చింది. ఆ మంత్రము వ్యూహలక్ష్మీ మహామంత్రము. ఇప్పటికి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. వెంకటేశ్వరుడు దర్శనానికి వెళ్ళారుగా ఎప్పుడన్నా మీరు, ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ మహామంత్రం లక్ష్మీదేవి ఇచ్చింది. మీరందరూ కూడా నేను చెబుతానండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షః స్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నియాయై నమః. అపూర్వమైన మంత్రం ఇది. వెంకటాచల మహాత్మ్యంలో, స్కాంద పురాణంలో కూడా ఉంటుంది ఈ మంత్రం. ఇంద్రుడికిచ్చి ఈ మంత్రమును నువ్వు యథాశక్తి జపం చేసుకో, అప్పుడు నీకు క్షీరసాగర మథనం సులభముగా సాగుతుంది. అందులోంచి నేను పుడతాను నీకు భార్యగా, అలాగే స్వర్గంలో లక్ష్మిగా, కామధేనువుగా, మళ్ళీ విష్ణువుకి భార్య అయిన లక్ష్మిగా, దేవతలందరికీ వారి వారి భార్యలుగా, గృహస్థాశ్రమంలో గృహిణులుగా ఈ అనేక రూపంలో ఆవిర్భవిస్తాను, శాంతి సౌఖ్యం ఇస్తానన్నది. ఈ స్తోత్రం చాలా గొప్పది. ఇందాక నేను చదివిన శ్లోకాలు ఉన్నాయే, ఆ 12 శ్లోకాలు అత్యద్భుత స్తోత్రం అట. ఇంద్రకృత లక్ష్మీస్తుతి. లక్ష్మీదేవి అంది, నేను నీకు సంపదలు ఇవ్వడమే కాదు, నువ్వు నా కోసం రచించిన స్తోత్రం పరమ పవిత్ర స్తోత్రంగా నేను ఈ రోజు నుంచి చాటుతున్నాను. ఇదం స్తోత్రం మహాపుణ్యం. ఇది పరమ పుణ్యప్రద స్తోత్రం. త్రిసంధ్యం ఎప్పటే నరహ, ఒక 40 రోజుల పాటు రోజు 3 పూట్ల, ఉదయం 6 మధ్యాహ్నం 12, మళ్ళీ సాయంత్రం 6 చొప్పున ఒక 40 రోజులు ఎవరు చదువుతారో. కుబేరతుల్య స భవేద్ రాజరాజేశ్వరో మహాన్. వాడు కుబేరుడితో సమాన ఐశ్వర్యం పొందుతాడు, మహారాజాధిరాజు అవుతాడు. అంటే అంత ఆనందం, బ్రహ్మానందం పొందుతాడు. జీవితంలో ఎవడైనా 5 లక్ష జపేనైవ స్తోత్ర సిద్ధిర్భవే అనృణాం, 5 లక్షలు జపించగలిగితే శాశ్వతంగా వైకుంఠంలో వాడికి నివాసం ఇస్తాను. ఇది 1 మాసం కనీసం చదివితే చాలట. సిద్ధస్తోత్రం ఎది పఠేత్ మాసమేకంతు సంతతం. టైముతో సంబంధం లేకుండా 1 నెలల పాటు వీలున్నప్పుడల్లా చదివేసేయండి. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు చదివేయచ్చు. అందుకే సంతతం అన్నారు ఇక్కడ. అంటే ఎల్లవేళలా చదవచ్చు. అలా 1 మాసం కనుక, 1 నెలలు కనుక ఈ స్తోత్రమును భక్తితో చదివితే అటువంటి వాడు మహాసుఖీచ రాజేంద్రో భవిష్యతి న సంశయ, పరమసుఖం పొందుతాడు సందేహం లేదని లక్ష్మి చెప్పింది స్వయముగా. అటువంటి గొప్ప స్తోత్రం ఇది. ఆ తర్వాత ఇంద్రుడు అలాగే అమ్మ చెప్పిన మంత్ర జపం చేశాడు. పాలసముద్రం చిలికాడు. చిలికితే అనేక సంపదలు వచ్చాయి. విషము వచ్చింది. విషం శ్రీ మహావిష్ణువుకి ఇవ్వకుండా శివుడికి ఇచ్చాడు. లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలం మీద చేరింది. కామధేనువు, కల్పవృక్షం అన్నీ పుట్టాయి. చివరికి దేవతలు విజయం పొందగలిగారు. లక్ష్మీ కటాక్షం కలిగించిన అపూర్వ స్తోత్రం ఇంద్రకృత స్తోత్రం. ఈ ఘట్టం శ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళు సకల దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. ఇక ఇప్పుడు నారదుడు స్వాహాదేవి యొక్క కథను తెలుసుకోవాలనుకున్నట్ట. ఇంతవరకు చెప్పిన కథలన్నీ అద్భుతం. ఇప్పుడు నాకు స్వాహాదేవి ఎలా పుట్టిందో చెప్పు. యజ్ఞం చేసినప్పుడల్లా స్వాహ స్వాహ అంటున్నారు కదా, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ అంటున్నాం. అసలు ఈ స్వాహాదేవి ఎవరు, ఎలా జన్మించింది, ఈ కథ నాకు వివరించని అడిగాడు ఆయన. ఇక్కడ నుంచి అన్ని అపూర్వ కథలే. స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి, మంగళ చండిక, షష్ఠీ తిథి అని ఒక తిథి ఉంది కదా, దేవసేన అనే పేరుతోటి కుమారస్వామి భార్య ఉంది, ఆవిడ పేరు షష్ఠీ. ఆ దేవసేన కథ ఇవన్నీ వస్తాయి. నవమస్కంధం అంటే అమ్మవారి యొక్క శక్తులు అనమాట. తెలిసి కానీ తెలియక కానీ విన్నా చాలా గొప్పదట. కాబట్టి భక్తితో శ్రద్ధతో ఈ కథలు రోజు విడిచిపెట్టకుండా వినండి. ఒకప్పుడు చరాచర జగత్తుని సృష్టించమని నేను బ్రహ్మను ఆజ్ఞాపించాను. బ్రహ్మదేవుడు నా మాట ప్రకారంగా దేవతల్ని, ప్రజాపతుల్ని సృష్టించాడు. ఈ ప్రజాపతులు, దేవతలు పుట్టారు. వాళ్ళకి కడుపు కరకరమండం మొదలెట్టింది, ఆకలి వేసింది. ఏం తినాలో తెలియదు, ఎందుకంటే అప్పటికి సృష్టి ఆరంభం కదా. అందుకని వాళ్ళకి ఏమి తినాలి, అసలు ఈ ఆకలి ఏమిటి, ఈ కడుపులో ఏమిటో తిప్పుతోంది, గుడగుడలాడుతోంది అనుకున్నారు. అంటే దేవతలకు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, ఏమి తిండి లేక. దాంతో వాళ్ళు నానాయాతన పడిపోయారట. బుర్ర పట్టుకుని వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఆహారార్థం యయుఃపురా బ్రహ్మలోకం బ్రహ్మసభ మా జగ్ముస్సు మనోకరాం. వీళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు? సృష్టిస్తే సృష్టించావు, కానీ కడుపు పెట్టావు. ఈ కడుపులో ఏదో తెలియని బాధ కలుగుతోంది. దాన్ని ఏమంటామో తెలియక మేమంతా బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఈ కడుపులో ఏదో మంట వస్తోంది, లోపల తన్నుతోంది వాయువు, ఇదేమిటని అడిగితే ఇదే ఆకలి నాయన, ఆకలికి తిండి పడకపోతే కడుపులు వండుతాయి అన్నాడు ఆయన. ఈ క్షుత్తు ఎందుకు పెట్టావు? ఈ క్షుత్తు ఎలా తీరుతుంది? మా ఆకలి తీరే మార్గం ఏమిటి? మాకంటే మానవులేనయ్యం హాయిగా భూలోకంలో పంట పొలాల మీద పడి హాయిగా రకరకాలైన ఆహార పదార్థాలు తింటున్నారు, వరి తింటున్నారు, గోధుమలు తింటున్నారు, దెబ్బకాయలు దెబ్బకాయలు లాంటి కాయలు తింటున్నారు, పచ్చళ్ళు తింటున్నారు, నానాగడ్డి తింటున్నారు వాళ్ళు. మాకే ఏమి తినడానికి లేకుండా అయిపోయిందన్నారట. అది సృష్టి ఆరంభకాలం. అందుకని వాళ్ళకి ఆహారం తెలియక, ఎలా తినాలో తెలియక, ఏమి తినాలో తెలియక బ్రహ్మని ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మ, నేను మాత్రం ఏం చెబుతాను, ఈ సృష్టి చెయ్యటమే తప్ప ఆహారం ఎలాగ మీకు నిర్దేశించాలో నాకు తెలియటం లేదు అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శ్రీహరిం పరం విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యజ్ఞదేవ, సమస్త లోకేశ్వర, నారాయణ, వాసుదేవ, ఈ దేవతలు, ప్రజాపతులు, మేమంతా ఆకలికి చచ్చిపోతున్నాం, తిండి లేదు, మాకు తిండి కావాలంటున్నారు. వీళ్ళకి తిండి నువ్వే సంకల్పించు, ఆహారాన్ని కల్పించు, ఏదో ఒక ఆహారం పెట్టు అనగానే, అప్పుడు ఆయన తన శరీరంలోని ఎడమ భాగం నుంచి ఒక సుందరీమణిని సృష్టించాడు. శ్రీమన్నారాయణుని శరీరం నుంచి ఒక అపూర్వ సుందరి పుట్టింది. ఆవిడ ఎలా ఉంది? అతీవ సుందరి, పరమసుందరి. శ్యామ అంటే మంచి నవయౌవనంలో ఉంది. శ్యామ అంటే శ్యామలం కష్టమ, ఎవడో ఒక ఆయన శ్యామ అంటే నల్లగా ఉందని చెప్పాట. శ్యామ యౌవన మధ్యస్థ, మంచి యౌవనంలో ఉన్న స్త్రీని శ్యామ అంటారు. అదే పొలము వలె ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటే అప్పుడు శ్యామల అంటారు. శ్యామల వేరు, శ్యామ వేరు. శ్యామ అంటే సరిగ్గా పాతిక నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న స్త్రీ, శ్యామ యౌవన మధ్యస్థ, అటువంటి సుందరీమణి. ఈ మధ్యన కొంచెం నేను కొన్ని పురాణములు విన్నప్పుడల్లా దుఃఖానికి గురవుతున్నారు. కారణం తెలిసిన, అక్కడ ఉన్న పదం వేరు, వీడు చెప్పే అర్థం వేరు. కారణం ఏమిటి అంటే భాష మీద పట్టు లేకపోవటం. పట్టు లేకపోయినా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆ శ్లోకం చదివి దానికి వేరే అర్థం చెబితే ఏమవుతుంది? అమాయక విజనం అదే లేదు అనుకుంటారు. పూర్వం చక్కగా గురువుల్ని సేవించి కష్టపడి చదివేవారు. 24 గంటలు వాటిలో మునిగి తెలియవారు. ఇప్పుడు చదువు తక్కువను చెప్పాలనే తపన ఎక్కువ అయిపోయింది. దాంతో వాడు ఏం చెబుతున్నాడు వాడికి తెలియకుండా అయిపోయింది. ఇలాంటివి చాలా తప్పులు వచ్చేస్తున్నాయి. ఈ తప్పుల వల్ల ఏమవుతుంది అంటే అపశబ్దం మనిషికి ప్రమాదం తెచ్చి పెడుతుందిట. ఏదో మీరు భక్తులు కాబట్టి లలితా సహస్రనామం శ్రీమాత అన్న చోట చీమాత అన్న ఆవిడ తట్టుకుంటుంది, కానీ ఎల్లకాలం అలాగలాగా. మేము చెప్పి సంస్కరించాలిగా, మేము ఉన్నదే మీ భాషను సంస్కరించడానికి. అందుకే గురువులు అవసరం ఉన్నారు. ఇప్పుడు ఈ గురువులే తప్పు చెబితే అప్పుడు మీరేమవుతారు? అప్పుడు మీకేం పాపం రాదట, చెప్పినందుకు మాకు పాపం వస్తుంది. అందుకే మేము అనుక్షణం జాగరూకులం అయి అశాస్త్రీయమైన చెప్పకూడదు. ఒకవేళ మాకు తెలియకపోతే తీసి పక్కన పెట్టేయాలి. దహ్రం అనుందనుకోండి, దసరం అనో దక్రం అన్నామంటే చస్తాం. దహ్రం అంటే దహ్రం, దహ్రం విపాకం, దహ్రం అంటే ఒక అగ్ని. ఆ శబ్దము శబ్దము కింద ఉచ్చరించకపోతే ఓహో ఈయన దక్రం అన్నాడని మీరు దక్రం అంటే అందరం వక్ర మార్గాన్ని బట్టి పోతాం. ఈ శ్యామా శబ్దం నేను విని చాలా చోట్ల తెల్లబోయి మళ్ళీ గట్టిగా 1-2 సార్లు చెబుతాను అన్నమాట. మీరు చెప్పండి అందరికీ కూడా, శ్యామ యౌవన మధ్యస్థ అని. ఇవన్నీ మనకి అమరకోశాల్లో ఉంటాయి, వ్యాకరణాదుల్లో ఉంటాయి, నిత్యం శాస్త్రాల్లో ఉంటాయి. అలాగే సతి అని ఒక పదం వాడతారు దీర్ఘం లేకుండా. అక్కడ సతి అంటే స్త్రీ అని కాదు, పెళ్ళామని కాదు. సతి సప్తమి, సప్తమి విభక్తి, అందు అనడానికి అది వాడతారన్నమాట. నరకే సతి అంటే నరకమునందు అని అర్థం. అంతేగాని నరకంలో సతి పడిపోయిందని అర్థం చెప్పాడు ఒక ఆయన కర్మ. రామరామ ఇంత దారుణమా? నరకే సతి కో దోష అని ఉంది, అంటే నరకానికి వెడితే అక్కడ ఇంక దోషమే ఉంది, వెళ్ళిందే నరకానికి, ఇంక కొత్తగా తప్పేం చేయాలని అర్థం. అది తెలియక పాప ఒక ఆయన నరకే సతి అంటే నరకంలో భార్య పడిపోయిందిటండి అని చెప్పాడు. అక్కడ సతీ కాదు, సతి అంటే అందు నా సప్తమి విభక్తికి వాడతారన్నమాట. సతి సప్తమి ఇవన్నీ మర్యాదలు, కావ్యాల యొక్క నియమాలు. షష్ఠీ అని ఈకారంత స్త్రీలింగం ఒత్తితే 6. అలాగే మీరు షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు ఒత్తకూడదు. అక్కడ షష్ఠి, అక్కడ ఇకారాంత పుల్లింగం, షష్ఠి అన్నమాట. ఇకారాంత స్త్రీలింగ శబ్దం కూడా ఉంది, కానీ అక్కడ ఒత్తకూడదు, అక్కడ షష్ఠి పూర్తి. ఆరేళ్లు నిండిన పిల్లాడికి చేస్తే షష్ఠీ పూర్తి. ఇలా అనుక్షణం జాగరూకులమై భాషను తెలుసుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంతకు మించి మేము చెప్పడం అనవసరం, మీకు ఆ మాత్రం అర్థమవుతుంది. ఈ అమ్మ జగన్మాత పరమసుందరి పుట్టింది. పుట్టగానే బ్రహ్మదేవుడు తెల్లబోయి విష్ణు శరీరం నుంచి పుట్టిన పుణ్యాత్పురాల నీవెవరవి అన్నాడు. అప్పుడు ఆమె, శ్రీ మహావిష్ణువు నన్ను సృష్టించాడు, ఎందుకు సృష్టించాడో ఆయన్నే అడగండి అన్నది. అప్పుడు వాళ్ళంతా మళ్ళీ హరిని ఈవిడెవరో అని అడిగితే, నాయనలారా నేనెప్పుడూ అగ్ని అనే పేరుతో భూలోకంలో ఉంటాను, వైశ్వానరుడనే పేరుతో నేనుంటాను. అంటే అగ్నికి విష్ణువుకి తేడా లేదు, ఈ వైశ్వానరుడు మీ కడుపుల్లో కూడా చేరతాడు. అందుకే మనకి భగవద్గీతలో అహం వైశ్వానరోభత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, నేను వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉంటాను, మీరు తినే ఆహారాన్ని జీర్ణం చేస్తాను, చతుర్విధమైన ఆహారాలు జీర్ణం చేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు అగ్ని ఎవరన్నమాట, విష్ణువే. నేను మీ అందరి కడుపులో ఉన్నాను కనుక మీకు ఆకలి వేస్తోంది, ఈ ఆకలి చల్లారడానికి మీ కడుపులో ఉన్న అగ్ని సక్రమంగా పనిచేయడానికి ఒక శక్తి కావాలి, ఆ శక్తి ఈవిడ లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టించాను, ఈవిడికి స్వాహ అని పేరు పెట్టా. ఈవిడ అగ్ని భార్య అయి నా యొక్క సంసర్గం వల్ల, నా అనుగ్రహం వల్ల మీ కడుపుల్లోకి ఆహారం తెస్తుంది. భూలోకంలో మానవులకి ఓ ప్రక్రియ పెడతాను, వాళ్ళు రోజు నా స్వరూపమైన అగ్నిని అగ్నిగుండంలో వెలిగించెదరుగాక. ఆ అగ్నిగుండాన్ని ఒక యజ్ఞకుండంలో వెలిగించి ఇంద్రుడు మొదలైన దేవతలకి యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి, చెరువు అనే పేరుతో అన్నము అందులో వేస్తారు. వేయగానే ఆ చెరువు, ఆ నెయ్యి ఈ స్వాహాదేవి మీ అందరికీ ఆహారంగా అందిస్తుంది. మీ అందరికీ మానవులకి మధ్యలో ఆహారం అందించే ఒక పనిముట్టుగా ఈ స్వాహాకారాన్ని, ఈ స్వాహాదేవిని నియమిస్తున్నాను. కాబట్టి భూలోకంలో ఎవరైనా స్వాహ ద్వారా మాత్రమే మీకు అన్నం పెట్టాలి, ఒక్క స్వాహ మాత్రమే మీ కడుపుల్లో చేరి మీకు అన్నం ఇస్తుంది, మీకు ఆకలి తీరుస్తుంది, లేకపోతే మీకు అన్నం అందదు. ఈ రోజు నుంచి దేవతలకి భోజనం అందించేటటువంటి అగ్నిపత్నిగా ఈ స్వాహని నియమిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏం చేశారు మానవులు, విష్ణువు చెప్పిన ఈ మాటలు దేవతల ద్వారా విని యజ్ఞగుండం తయారు చేశారు. అందులో ఏం చేశారు, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అన్నారు. అనగానే అందులో పడినటువంటి ఆహారం ఇంద్రుడికి అందింది. ఈ స్వాహాదేవి అందులో వేసిన ఆహారాన్ని ఏం చేసింది, పట్టుకెళ్ళి ఆయన నోట్లో అమృత బిందువుగా మార్చింది. అది కూడా ఎలా చేస్తుందో తెలుసావిడ, మనం యజ్ఞంలో వేసే అన్నము, నవధాన్యాలు, నెయ్యి ఇంద్రాయ స్వాహ అనగానే ఆ యజ్ఞగుండంలో పడగానే అది కాలి బూడిదైపోతుంది, అందులోంచి సన్నని పొగ బయటకు వస్తుంది. ఈ పొగ పైకి వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంద్రుడి నాలుక మీద ఈ పొగ అమృతపు బిందువుగా పడుతుందట, ఒక డ్రాప్ ఆఫ్ అమృతం అన్నమాట, ఒక సన్నని బిందువుగా ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. దెబ్బతో ఆయన కడుపు నిండిపోతుంది. ఆయన ఎక్కువ ఆహారం అక్కర్లా, ఒక్క బిందువు చాలు. మనం భక్తితో చేసే యజ్ఞములో వేసే అన్నం ఇంత అమృత బిందువుగా మారుతుంది. అలా అమృత బిందువుగా మార్చేవాడు ఈ స్వాహాదేవి. అందుకే స్వాహ అంటేనే ఆవిడ అది పట్టుకెళ్ళి ఆయనకు ఆహారం ఇస్తుంది. స్వాహాకారం లేకుండా యజ్ఞం చేస్తే ఉపయోగం ఉంది? అందుకే యజ్ఞం చేసేటప్పుడు విష్ణువు శరీరం నుంచి పుట్టిందిరా ఒకప్పుడు ఒక లక్ష్మీ కళ, ఆవిడ స్వాహ, ఆవిడ పేరు చెబితేనే మనం యజ్ఞంలో వేసే ఆహారం దేవతలకు పెడుతుంది. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఆ స్వాహ అన్నప్పుడే యజ్ఞంలో నెయ్యి వెయ్యండి, అప్పుడే సమిధులు వెయ్యండి, చెరువు వెయ్యండి అన్నారు. స్వాహాకారం లేకుండా మనం అగ్నిలో పొల్లలు వేసేసి ఇంత నెయ్యి పోస్తే అది దేవతలకు అందదు, అది ఉట్టి బూడిదైపోతుంది, ఎందుకు పనికిరాదు. దానివల్ల మీకేమిటి, నాకేమిటి ఉపయోగం? కాబట్టి యజ్ఞంలో స్వాహాకారం లేకుండా పొరపాట్లు కూడా ఏమి వేయకూడదు. స్వాహాకారంతో వేసేవన్నీ ఈ స్వాహ అని పేరు కలిగినటువంటి ఈ విష్ణుస్వరూపిణి, ఈ సుందరి దేవతలకి అందజేస్తుంది. దేవతలకు ఆహారం అందించడం కోసం లక్ష్మీదేవి యొక్క కళతో స్వాహాదేవిని విష్ణువు సృష్టించాడు. సృష్టించి మంత్రం పక్కన చేర్చాడు. ఎప్పుడు మంత్రం పక్కన ఈ స్వాహ చేరినా చతుర్థీ విభక్తి వాడాలి. అందుకే ఇంద్ర ఇంద్రుడు, చతుర్థి విభక్తిలో ఇంద్రాయ అంటే ఇంద్రుని కొరకు, కొరకున్ కై చతుర్థి విభక్తి అనమాట. అలాగే లక్ష్మీదేవికి రమాయై, లక్ష్మ్యై, ఇలా ఏ దేవతకి చెబితే ఆ దేవతకి ముందు ఇంద్రుడు ఈ ఓంకారం చేర్చి, ఓంకారం తర్వాత చతుర్థి విభక్తి పెట్టి పక్కన స్వాహ చేరిస్తే అప్పుడు ఈ ఆహారం దేవతలకు అందుతుంది. దేవతలందరికీ కడుపు నిండుతుంది, వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకా దేవతలకి వాయు ప్రకోపనం అంటే గ్యాస్ ట్రబుల్ వంటివి రావు. అప్పుడు వాళ్ళు ఆనందించి భూలోకానికి కావలసినటువంటి సంపదలు ఇస్తారు అని విష్ణువు ప్రార్థించి చెప్పాడు. అప్పుడు ఆ క్షణమే శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసా వహించి, స్వాహాదేవి, ఈరోజు నుంచి నేను శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆయన అనుగ్రహంతో దేవతలకు ఆహారాన్ని అందిస్తాను, దేవతలకు ఏ విధమైన కష్టం లేకుండా చేస్తాను అన్నది. అనగానే శ్రీకృష్ణుడు, నా మాటలు వింటున్నావు గనక, ఈ దేవతలకు ఆహారం ఇస్తానన్నావు గనక, నిన్ను నేను కూడా అనుగ్రహిస్తున్నాను. నేను వరాహ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నా పక్కన చేరి నా భార్యగా ఉంటావు, వారాహాంసతో పుడతావు. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో నేను ద్వాపర యుగంలో కృష్ణుడు అనే పేరుతో అవతరిస్తాను. నేను కృష్ణ అవతారం ఎత్తినప్పుడు ఓ స్వాహాదేవి, నీ అంశతో నామ్నా నాగ్నజితీ కన్యా కాంతే నగ్నజతస్యచ అధునా అగ్నేహ దాహికాత్వం భవపత్ని చ భామిని. నువ్వప్పుడు ద్వాపర యుగంలో నగ్నజిత్ అనే రాజుగారికి నాగ్నజితి అనే పేరుతో కూతురుగా పుట్టి నా భార్య అవుదువుగాక. ఈరోజు నుంచి అగ్నిలో దాహక శక్తి నువ్వే. అగ్నిహోత్రుడికి మండే శక్తి ఉంటుంది కానీ ఆ మంట కాల్చే శక్తి ఉండదట. అగ్ని మండిందండి, కానీ ఆ మంట మనకు అంటాలంటే, కాలాలంటే ఆ కాల్చడానికి ఒక శక్తి కావాలి. దానికి దాహక శక్తి, దహనము చేసే శక్తి, ఆ శక్తి నువ్వే అన్నాడు. అంటే అగ్ని వెలుగుతాడు, ఆ వెలిగితే అందులోంచి వచ్చే వేడి, గిన్నెల్ని వేడి చేసే శక్తి, వస్తువుల్ని కాల్చే శక్తి, బూడిద చేసే శక్తి, ఆ దాహక శక్తి స్వాహ. అగ్ని వెలిగితే ఆ వెలుగులో ఉండే వేడి స్వాహ. ఈ స్వాహాదేవి భవిష్యత్తులో కృష్ణుడి భార్య అవుతుందని కృష్ణుడు వరం ఇచ్చాడు. నిజంగా అన్నట్టే నిజంగా ద్వాపర యుగంలో ఆవిడ కృష్ణుడి భార్య అయింది. కోసల దేశాన్ని నగ్నజిత్ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన కృష్ణుడికి వరుసకి మేనమామ కూడా అవుతాడు. ఆ నగ్నజిత్తుకి నాగ్నజితి అనే పేరుతో కూతురుగా పుట్టింది. కృష్ణుడికి అష్టమహిషులు ఉన్నారు కదా, ఆ 8 మందిలో ఒక ఆవిడ నాగ్నజితి అనమాట. వరుసగా రుక్మిణి, 2వ ఆవిడ జాంబవతి, 3 సత్యభామ, 4వ ఆవిడ కాళింది, 5వ ఆవిడ నాగ్నజితి, 6వ ఆవిడ భద్ర, 7వ ఆవిడ లక్షణ, ఆ తర్వాత ఆవిడే సుందరి. ఈ 8 మంది కూడా పరమసుందరీమణులు, 8 మంది అష్టమహిషులు అంటారన్నమాట. అందులో ఈ నాగ్నజితి 5వ ఆవిడ. పూర్వం కోసలరాజు గారు నగ్నజిత్తు కూతురు. ఈవిడకి యవ్వనం రాగానే పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ సమయంలో 7 ఎడ్లు భయంకరమైన ఆబోతులు ఆ నగరం మీద పడి నగరాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. అవి నిజానికి ఎడ్లు కావు, కొంతమంది రాక్షసులు, హిరణ్యకశిపుడి వంశం వాళ్ళు ఈ భయంకరమైన ఆబోతుల రూపంలో వచ్చి ఆ నగరాన్ని ధ్వంసం చేయడం మొదలెట్టారట. అప్పుడు ఈ రాజుగారు, ఈ ఎడ్లు వచ్చి నగరంలో వాళ్ళందరినీ పాడు చేస్తున్నాయి, నగరాన్ని ఎలా రక్షించాలా అని గురువుగారిని అడిగాడు. ఈ ఎడ్లు ఎదురు పడితే ఎవరినైనా చంపేస్తాయి, ఈ ఆబోతులను అదుపులో పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. కానీ వీటికి ఒక వరం ఇచ్చాడు బ్రహ్మ. ఏమని, బాహ్య ప్రపంచంలో ఉన్న ఎవరినైనా జయిస్తారు, మీ చుట్టూతో కోటగోడ ఉంటే మాత్రం కోటగోడ దాటి మీరు బయటికి వెళ్ళలేరు, లోపలికి వచ్చిన వాళ్ళని చంపగలుగుతారన్నట్ట. అందుకని ఈ ఎడ్లు రాత్రిపూట భోంచేసి నిద్రపోతూ ఉంటాయి, అప్పుడు చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు కట్టించేయండి మీ శక్తితోటి అనగానే ఆయన విశ్వకర్మని బతిమాలుకుని రాత్రికి రాత్రి ఆ ఎడ్లు నిద్రపోతుండగా వాడు చుట్టూత పెద్ద ప్రహరీ గోడ కట్టేశాడు. ఈ గోడ దాటి మాత్రం అవి బయటికి వెళ్ళలేవు, అది వాళ్ళకి ఇచ్చిన బ్రహ్మవరం. అందుకని ఆ లోపలే పడి ఉండేవిట. ఆ లోపల ఉండి అప్పుడప్పుడు బుసలు కొడుతూ ఉండేవి. వీటి పేడ శాశ్వతంగా విరగడ చేసుకోవడానికి రాజు ఏం చేశాడు, నా కూతురు నాగ్నజితి పరమసుందరి, నా ఊళ్ళో 7 ఎడ్లు చాలా బీభత్సం సృష్టిస్తున్నాయి, ఆ 7 వృషభములను ఒంటి చెత్తో జయించి ముక్కుతాడేసి పడగొట్టిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నాగ్నజితి యొక్క సౌందర్యము గురించి తెలుసుకున్న వీరాది వీరులంతా ఆ ఎడ్లను జయిస్తాం, ఆవిడ పెళ్లి చేసుకుంటాం అని వచ్చి కాంపౌండ్ వాళ్ళు దాకా కోటగోడ దూకి లోపలికి దూకారట. దూకగానే ఆ ఎడ్లు కొందరిని పొడిచి కొళ్ళబొడి చంపేశాయి, కొందరు కాళ్ళు విరిగాయి, కొందరు కీళ్లు విరిగాయి. ఇంతలో కృష్ణుడికి తెలిసింది. ఆయన వెళ్ళి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయన్నాడు. కృష్ణ, నీకు తెలియంది ఏముంది, కన్యంచేకొన ఎన్ని లోకముల నీకన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు. ఈ ప్రపంచంలో నా కూతుర్ని సేకరించడానికి నీకంటే గొప్పవాడెవడు. అయినా నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, నా దగ్గర ఏడు భయంకరమైన గోవృషాలు ఉన్నాయి, ఆ ఏడు గోవృషములను నువ్వు జయించినట్టయితే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అనగానే కృష్ణుడు అందులోకి దూకేసి వీపు మీద ఒక దెబ్బ కొట్టి అరిచేత్తు కొట్టి వాటిని కింద పడగొట్టేసి ముక్కుకి తాడేసి గొరగొర ఈడ్చి వాటిలో ఉన్న అసుర శక్తిని నాశనం చేసి ఆ ఎడ్ల చేత వ్యవసాయం చేయించాడు. అప్పుడు రాజుగారు తెల్లబోయి ఇదేంటంటే బొమ్మ ఎడ్లు ఈడ్చినట్టు ఈడ్చేసో ఓరి నాయనో నీకు రా కూతురిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అప్పుడు నాగనజీతిని దగ్గరికి తీసుకుని పూర్వం కృతయుగంలో యజ్ఞం కోసం నిన్ను సృష్టించాను, ఆ స్వాహాదేవి నువ్వే, ఆ స్వాహాదేవి యొక్క అంశతో పుట్టావు, యజ్ఞంలో స్వాహాగా ఉంటూ నా పక్కన నాగనజితిగా ఉండు, అవతారం నేను చాలించగానే తిరిగి నువ్వు అగ్నిహోత్ర పత్ని అయిన స్వాహలో కలిసిపో అన్నాడు. ఈ విధంగా ఆవిడ కృష్ణపత్ని కూడా అయ్యింది. ఆవిడ మంత్రస్వరూపిణి, ఆవిడని తలుచుకుని నిరంతరం యజ్ఞములు చేసేవాడు సుఖం పొందుతాడు, ముక్తి పొందుతాడు. ఇది అత్యద్భుతమైన కథ. స్వాహా ఉపాఖ్యానం ఉత్తమం, స్వాహాదేవి యొక్క చరిత్ర ఇది విన్నవాడు సుఖం పొందుతాట. సుఖదం మోక్షదం సారం కిం భూయ శ్రోతుమిచ్చసి, ఈ కథ విన్నవాడు తప్పక సుఖం పొందుతాడు, ముక్తి పొందుతాడు. ఇంకేం వినాలనుకుంటున్నావు అన్నాడు ఆయన. అద్భుతమండి, కానీ స్వాహాదేవి యొక్క మంత్రం ఒకటి ఉందని పెద్దలు చెప్పారు. ఈ మంత్రం జపం చేసిన వాడు యజ్ఞం చేయకుండా యజ్ఞ ఫలితం పొందుతాడు. అందరూ యజ్ఞాలు చేయగలరా? యజ్ఞాలకు ఎన్నో నియమాలు నిష్టలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు యజ్ఞం చేయలేము. అలా యజ్ఞము చేయలేని వాడు కూడా యజ్ఞము చేసిన ఫలితం పొందడానికి స్వాహాదేవి యొక్క మంత్రం ఏదన్నా ఉంటే చెప్పు అని అడిగాడు ఆయన. ఇప్పుడు చెప్పబోయే మంత్ర జపం చేసేవాడు నిత్యం యజ్ఞములు చేసిన ఫలితం పొందుతాడు. అలాగని యజ్ఞములు మానవుని కాస్తమ్మా, మళ్ళీ యజ్ఞములు చేసే ఫలితం పొందడానికి ఈ మంత్రం ఇచ్చారు. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా. ఈ పురాణం చెబుతున్నప్పుడు ఇది ఉచ్చరించవచ్చు, ఉత్తప్పుడైతే అలా సామూహికంగా ఉపదేశం చేయకూడదు. ఈ దేవీ భాగవత ఒక మహాయజ్ఞం, మీరంతా యజ్ఞం చేస్తున్న దీక్షాపరులు, నేను యజ్ఞము చేయిస్తున్న బ్రహ్మని. ఇది ఒక గొప్ప యజ్ఞస్థలం, మామూలు యజ్ఞస్థలం కదట, వైకుంఠములో చేయబడుతున్న యజ్ఞస్థలం అని చెప్పారు. దేవీ భాగవత ప్రవచనం జరుగుతున్న స్థలం వైకుంఠమట. అక్కడ పురాణం చెబుతున్నాయన ఋత్విక్కట బ్రహ్మయట, వింటున్న వాళ్ళంతా యజ్ఞం చేస్తున్నటువంటి కర్తలట. అందుకే ఇటువంటి చోట మాత్రమే ఈ ఉపదేశం చేయొచ్చు సామూహికంగా. మళ్ళీ బయట ఎక్కడ పడితే అక్కడ ఇలా సామూహికంగా చేయకూడదు, శిష్యుల్ని పరిశీలించాలి. ఎందుకంటే కొంతమంది శిష్యులు ఉంటారు క్షణికోద్రేకంలో ఇంకేముంది అనుష్ఠానం చేస్తామంటారు, తీరా అనుష్ఠానం చేస్తామన్నాక మంత్రం ఇచ్చాక వాడు చేయకపోతే అది మహాపాపం, వాళ్ళు కోటి కోటి నరకాల పాలవుతారు. మళ్ళీ ఆ ఇచ్చిన గురువు గారు నానా యాతన పడాలి. అందుకే పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం కాదు, మనం స్థిరమైన ఒక నిర్ణయానికి వచ్చామంటే జీవితంలో ఇక ప్రాణం పోతే పోతుంది, బోడి శరీరం ఏముందండి, వాళ్ళు ఉంటే రేపు పోతుంది, వాళ్ళకి రేపైనా పోయేది. కాకులు గద్దలు తినే శరీరాలు ఇవి, ఈ శరీరం ఉపాసనకి వినియోగించాలి. అలా వినియోగించలేని వాడు వాడు భ్రష్టుడు అవుతాడు. అందువల్లే గురువు మీద అంత గాఢమైన భక్తి ఉండకపోతే వాడికి ఉపదేశం ఇవ్వకూడదు, ఇటువంటి మంత్రములు అసలు ఇవ్వకూడదు. కానీ ఒక్క ప్రవచన సమయంలో సామూహికంగా ఇచ్చే అధికారం వ్యాసుడు ఇచ్చాడు గనక ఇక్కడ చెబుతున్నాం. అదే ఒత్తప్పుడైతే శిష్యుణ్ణి ఎంతో పరీక్షించకుండా ఇవ్వకూడదు, శిష్యుడి యొక్క పాపం గురువుకు కూడా చుట్టుకుంటుంది కనుక. అందుకే అక్కడికక్కడ మంత్రాలలో రహస్యాతి రహస్యత్వాత్ అన్నారు. నాగలోకంలో పూర్వం అలాగే జరత్కారు అనేటటువంటి మునీశ్వరుడి యొక్క భార్య జరత్కారు మంత్రోపదేశం పొందడానికి బృహస్పతి దగ్గరికి వెళ్ళింది. బృహస్పతి చెప్పినట్టు మంత్రం చేస్తానంది, చివరికి ఆయన చెప్పినట్టు చేయలేదు. దానివల్ల 90 లక్షల జన్మలెత్తి చివరికి మళ్ళీ వాసుకి చెల్లెలుగా పుట్టవలసి వచ్చింది. ఆవిడ నానాయాత్ర పడింది ఆవిడ కాబట్టి, అలాగో బయటకు వచ్చింది గండం నుంచి. కాబట్టి మంత్రములు రహస్యములు ఉత్తమములు. ఈ మంత్రమును భక్తితో అగ్నిహోత్రం వేల్చినప్పుడు దీపారాధన చేసినప్పుడు చేసుకుంటే, ముఖ్యంగా దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపారాధన సమయంలో ఓం హ్రీం శ్రీం వన్నిజాయాయే దేవి ఐ స్వాహ అనే మంత్ర జపం చేస్తే కొన్ని వేల రాజసూయాగాలు అశ్వమేధ యాగాలు పౌండరీక యాగాలు చేసిన మహాఫలితం వస్తుంది. ఈ విధంగా వహిని అగ్నిహోత్రుడి యొక్క భార్య స్వాహాదేవి యొక్క మహామంత్రమును శ్రీమన్నారాయణుడు ఉపదేశముగా నారదునికిచ్చి ఆ వంకతో మనల్ని అందరినీ తరింపజేశాడు. ఇప్పుడు నారదుడు స్వధాదేవి గురించి చెప్పమన్నాడు. స్వాహ అంటే అగ్నిపత్ని, ఈవిడ దేవతలకి ఆహారం ఇస్తుంది, స్వాహాకారం వల్ల దేవతలకు ఆహారం పెడుతోంది. మరి స్వధాదేవి ఎవరు, ఆవిడెవరని అడిగట్ట. అయితే చెబుతున్నా విను, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పితృలోకానికి వెడతారు. ఇప్పుడున్న నరకం మొదట్లో లేదట, మొదట్లో పితృలోకమే ఉండేది. ఆ పితృలోకం యమలోకానికి పక్కనే ఉండేది. యమధర్మరాజు గారి యొక్క నగరం సంయమనీపురమునకు పక్కన మొదట్లో పితృలోకం ఉండేది. చచ్చిపోయిన జనులందరూ అక్కడ చేరేవారు. వీళ్ళందరూ పితృదేవతలు అని పిలువబడేవారు. అప్పట్లో జనం చాలా తక్కువ కనుక పితృదేవతలు కేవలం 32,000 మంది ఉన్నారట అక్కడ. ఈ 32,000 మందికి కూడా మరణానంతరం ఒక శరీరం వచ్చింది. ఆ శరీరం ఊర్ధ్వ శరీరం. ఈ ఊర్ధ్వ శరీరంలో శరీరం విడిచిపెట్టాక ఉత్తమ శరీరం పొందితే దాన్ని ఊర్ధ్వ శరీరం అంటారు. ఈ మానవ శరీరంలాగా ఉండదు అది. అది ఎటు కావాలంటే అటు వెళ్ళగలుగుతుంది. చిన్నగా మారుతుంది, పెద్దదిగా మారుతుంది, ఆకాశంలో ఎగురుతుంది, నీళ్లలో తిరగగలుగుతుంది. అటువంటి ఊర్ధ్వ శరీరంతో ఉండేవారట. భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం వెళ్ళింది. చచ్చిన తర్వాత పితృదేవతలు అయ్యాక వాళ్ళకు కూడా ఆకలి వేసింది. అప్పుడు వీళ్ళంతా దేవతల దగ్గరికి వెళ్ళారు. దేవతలారా, భూలోకంలో ఉన్నప్పుడు మా పిల్లల ద్వారా మాకు ఆహారం అందింది, ఇప్పుడు శరీరం విడిచిపెట్టాక మాకు విచిత్ర శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని పితృదేవతా శరీరం అంటారట, ఈ శరీరానికి ఏ ఆహారం తినాలో తెలియటం లేదు, మీకు ఎలాగో మానవులు స్వాహాకారంతో యజ్ఞం చేసి ఆహారం ఇస్తున్నారు, ఆహారం మాకు కొంచెం పెడితే మేము తింటామంటే దేవతలకి తప్ప పితృదేవతలకి స్వాహాకారం ద్వారా ఆహారం అంటదు నాయన, అది విష్ణువు యొక్క ఆజ్ఞ, కాబట్టి మీకు తిండి మేము పెట్టలేమన్నారు దేవతలు. దేవతల తిండి వీళ్ళకి అందదు, మానవుల తిండి తినలేరు. మధ్యలో వీళ్ళు కరకరలు ఆడిపోయారటండి, వాళ్ళు నానాయాతన పడిపోయారట. అప్పుడు వీళ్ళంతా కలిసి నప్రాప్నువంతి పితరో దతతి బ్రాహ్మణాదయ సర్వే చ జగ్ముః క్షుధితాః కిన్నాస్తు బ్రాహ్మణ సభాం. తిండి లేక మలమలమాడిపోయి ఎట్నుంచి ఆహారం రాక, ఆహారం ఎలా ఉంటుందో తెలియక ఈ పితృదేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, బ్రహ్మదేవ మమ్మల్ని కాపాడు బాబోయ్, ఆకలికి వాడిపోతున్నాం. భూలోకంలో మానవులుగా ఉన్నప్పుడైనా కనీసం ఇంత పులిహోరో దద్దోజనమో పద్మాకర్ గారి పురాణం అయ్యాక ప్రసాదం తినేనా బతికాం, ఇక్కడికి వచ్చాక అది లేకుండా పోయింది. మమ్మల్ని తీసుకొచ్చి ఈ లోకంలో వారేసి మాడిచేస్తున్నావా, దేవలోకంలోకి వెళ్ళలేక మానవ లోకంలో ఉండలేక మధ్యలో మేము విలవిలలాడుతున్నాం అన్నారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళ కోసం తన శరీరం నుంచి ఒక కన్యను సృష్టించాడు. బ్రహ్మాచ మానసీం కన్యాం ససృజే చ మనోహరాం. బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి ఒక సుందరీమణిని, మనోహరాకారం కలిగిన ఆవిడని సృష్టించాడు. ఆవిడ నవయౌవనంలో ఉంది, చూస్తే ముచ్చటగా ఉంటుంది, కోటి చంద్రుల కాంతితో వెలిగిపోయింది. విద్యావతి, గుణవతి, రూపవతి. ఆవిడ ఏ రంగులో ఉందట, శ్వేత చంపక వర్ణాభాం, తెల్ల సంపంగి పువ్వు రంగులో ఉందట. సంపంగి పువ్వులో తెల్ల సంపంగి అని ఉంటుంది, ఆ రంగులో ఉంది. రత్నాభరణాలు ధరించింది, స్వచ్ఛమైన రూపంతో ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు, అమ్మాయి నా మనస్సు నుంచి పుట్టిన నీకు స్వధ అని పేరు పెడుతున్నాను. అగ్నిహోత్రుడికి మొదటి భార్య స్వాహ, నువ్వు రెండవ భార్య వవుదువుగాక. ఈ పితృదేవతలకి ఆహారం లేక మలమలమాడుతున్నారు. వీళ్ళ కోసం భూలోకంలో వాళ్ళ పెద్దల కోసం పిల్లలు పిండ ప్రదానం చేస్తారు ఈరోజు నుంచి. దానికి పితృయజ్ఞము అని పేరు. 3 పిండములు పెట్టి దాంతోపాటు యజ్ఞం చేస్తారు, చిన్న హోమం. ఆ హోమం పితృయజ్ఞం. ఆ యజ్ఞంలో స్వాహ బదులుగా స్వధ అనే కారం చదువుతారు. పితృదేవతల కోసం ఏమనాలి, ఇంద్రాయ స్వాహలా కాకుండా వీళ్ళు ఏమనాలి, పితుః స్వధ. పితుః కార్యక్రమంలో, పితృ కార్యంలో స్వధాకారాన్ని చదువుదురుగాక. పిత్రే స్వధ అనగానే అప్పుడు ఈ స్వధా శబ్దం చదవగానే పితృదేవతలకు ఆహారం అందుతుంది. ఈ 32,00,000 మంది ఉన్నటువంటి మహానుభావులకి, పితృదేవతలకి ఈరోజు నుంచి ఆహారం అందించు. భూలోకంలో ఉన్న మానవులందరికీ నేను ఒక కఠోర శాసనం చేస్తున్నాను. ఇళ్లల్లో ఎవరైనా తల్లి తండ్రి చచ్చిపోతే వాళ్ళకి తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి, పిండ ప్రదానం చెయ్యండి, పిండ ప్రదానంలో అగ్ని వెలిగించండి. ఆ అగ్నిలో స్వధాకారం చదవగానే అందులో ఉన్న ఆహారం ఈ పితృదేవతల యొక్క కడుపు నింపుతుంది అని చెప్పాడు. అందుకే ఇళ్లల్లో ఎవరైనా చచ్చిపోతే తప్పక వాళ్ళకి పిండ ప్రదానం చెయ్యాలి, పాపం లేకపోతే పితృదేవతలకు ఆహారం వెళ్ళదు. ఇప్పుడు పితృదేవతలు, మన తల్లిదండ్రులు మాత్రం ఆ లోకానికి వెళ్ళరు, వాళ్ళంతా ఊర్ధ్వగతులు పొందుతారు. మొదట్లో పితృదేవతలుగా కొంతమంది ఉండేవారు, ఆ పితృదేవతలు మాత్రమే ఇప్పటికే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారనుకోండి, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆయన వైకుంఠానికి వెళ్ళొచ్చు, కానీ ఆయన పేరు మీదుగా తద్దిని ఎందుకు పెట్టాలంటే ఆయనకు కాదట, ఆయన పేరు మీదుగా ఇందాక చెప్పిన ఈ 32,00,000 మంది పితృదేవతలకు మనం ఆహారం ఇస్తాం. అప్పుడు వాళ్ళు కడుపు నిండుతుంది. వాళ్ళేం చేస్తారు, మా పితృదేవతలకు మీరు సదాకారముతో ఆహారం పెట్టారు గనక మీకు కుటుంబ వృద్ధి అవుగాక, మీ ఇళ్లలో కొడుకులు కూతుళ్ళు పుట్టుదురుగాక, మీకు దారిద్ర్యం లేకుండా పోగాక అని ఆశీర్వదిస్తారు. ఇళ్లలో పిండ ప్రదానాలు జరగకపోతే పితృదేవతలకి కడుపు నిండదు, వాళ్ళు శాపం పెడతారు. శాపం వల్లే చాలామందికి ఇళ్లలో సంతానం లేకుండా పోతుంది, వార్ధక్యంలో దుర్మరణం పాలవుతారు, సద్గతులు పొందరు. కాబట్టి పితృదేవతల కోసం తప్పక పిండ ప్రదానం చెయ్యాలి, గయాశ్రాద్ధం వంటివి చెయ్యాలి. అప్పుడు అక్కడ జరిగే యజ్ఞంలో ఈ స్వధాదేవిని ఉచ్చరిస్తారు. ఈ స్వధాదేవి ఆ పితృదేవతలకి ఆహారం ఇస్తుంది. ఇచ్చేటప్పుడు తప్పక చేయవలసిన ఒక పని ఉందిట. సాధ్యమైనంత వరకు ఈ యజ్ఞం చేసేటప్పుడు, పితృయజ్ఞం చేసేటప్పుడు నువ్వులు నీళ్లు పిండం మీద పొయ్యాలి. అవి పోస్తే స్వధాదేవి తొందరగా పితృదేవతలకు ఆహారం ఇస్తుంది. స్వధాదేవికి ఎప్పటికప్పుడు శక్తి రావాలంటే నువ్వులు నీళ్లు తర్పణంగా ఇవ్వాలి. రెండోది, స్వధాదేవికి శక్తి ఇచ్చేది దర్భ. ఇంకా మూడవది, ఈ పిండ ప్రదానం చేసేటటువంటి ఆయన మేనల్లుడు. మా నాన్నగారికి పిండ ప్రదానం చేస్తున్నామంటే మా మేనల్లుడు అంటే మా అక్కో లేకపోతే చెల్లెలు యొక్క కుమారుడు ఒకడు ఉంటే ఈ పిండ ప్రదానం బాగా తొందరగా పితృదేవతలకు వెడుతుంది, స్వధాదేవికి బలం వస్తుంది. అందువల్ల మనకి ఎన్ని తగాదాలు ఉన్నా మన సిస్టర్ ఎవరైనా ఉంటే, ఓ సిస్టరు నువ్వు మాత్రం నన్ను ఏడిపించకు, కాసేపు మీ అబ్బాయిని పంపించు ఈ పితృకార్యానికి అని పిలవాలట. అప్పుడు సిగ్గు విడిచిపెట్టి అడగాలట. దానివల్ల లాభాలట, వంశానికి అభివృద్ధి అట. తర్వాత భర్త బతికుండగా భార్య చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు పిండం కొడుకు పెట్టకూడదు. తన తండ్రి బతికుండగా తల్లికి ఎప్పుడు కొడుకు పెట్టరాదు, ఆ భర్తే పెట్టాలి. అదే తల్లి బ్రతుకుండగా తండ్రి పోతే తండ్రికి మాత్రం కొడుకే పెట్టాలి, అది దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల చాలామంది, మా నాన్నగారు ఉన్నారండి, మా అమ్మ చచ్చిపోయిందండి, మా అమ్మకి పిండం మా నాన్న పెట్టాలా నేను పెట్టాలా అని అడుగుతారే, ఆయనే పెట్టాలి. ఆయనకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆయనలో తోట కూర్చోబెట్టి కర్తృత్వం నెత్తి మీద వేసుకుని ఆయన కదలలేక మంచం మీద ఉంటే అప్పుడు కొడుకు పెట్టచ్చట, ఆయనకు ఓపిక లేనప్పుడు. తక్కిన వేళల్లో భార్యకి మాత్రం భర్తే పెట్టవలేను. తర్వాత చాలామందికి ఎన్నెన్నో అనుమానాలు, ఏటి సోతకం ఉంటే అసలు మేము గుడికే వెళ్ళకూడదా అంటున్నారు. ఇంకా నయ్యం గుడికి కాదు, అన్నం తినకుండా ఉంటే వదిలిపోతుందంటే వదిలిపోయాయి. ఏటి సోతకం ఉంటే గుళ్ళోకి వెళ్ళకూడదని చెప్పారా? గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేయించుకోవచ్చు, కానీ ప్రత్యేక అభిషేకములు చెయ్యరాదు, యజ్ఞములు చెయ్యరాదు. కాశీ వంటి క్షేత్రాలకు వెడితే ఎంతో పుణ్యం అండి ఆ కాలంలో. అందుకేక పూర్వం అస్థికలు చితాభస్మం కలపడానికి నదుల్లోకి పొమ్మన్నారు, నదుల్లో స్నానం చేయమన్నారు. ఆ తర్వాత అవి అయ్యాక స్నానం చేసి గుళ్ళో దర్శనం చేసుకుని ఇంటికి రండి అన్నారు. అసలు ఈ మైలు అయిపోయిన తర్వాత గుళ్ళో మూడు రాత్రులు నిద్రపోవడం మంచిది కదా, ఒక రాత్రి నిద్రపోవడం మంచిది గుడిలో. అవన్నీ పోయాయి, పోయి దీపారాధన చేయకూడదు, గుడికే వెళ్ళకూడదు, అసలు బట్టే కట్టకూడదు అని నట్టవడం. బట్ట కట్టకుండా ఎలా తిరుగుతారో తెలియదు. అన్నీ మన మానవుల స్వార్థాలు అనమాట. వాడు శుభ్రంగా పీకిదాకా తినచ్చు, అన్ని రకాలుగా పండగలు చేసుకోవచ్చు, ఒక్క దేవుడి పూజ ఎగ్గొట్టడానికి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటి బుట్టల్లో పడకండి, భగవంతుడిని శుభ్రంగా దర్శనం చేసుకోండి. ఎప్పుడు సోతకం ఉన్నవాళ్ళు యజ్ఞములు, పెద్ద పెద్ద యజ్ఞములు, ప్రత్యేకంగా అభిషేకాలు, ఏ కొండ మీదకో వెళ్ళి తిరుపతి వెంకటేశ్వరుడికి అభిషేకాలు ఇలాంటివి చేయించుకోకూడదు. దండం పెట్టుకోవచ్చు, నమస్కారం చేయండి. దీపం అసలు శవం పక్కనే వెలిగించమంటే ఇంట్లో ఏటు సోతకం ఉంటే దీపారాధన మానేయమన్నారట పాపం. నెయ్యి వేసుకుని అన్నం తినడం మానేయమని చెప్పచ్చుగా, ఆ నెయ్యి పద్మాగర్ గారికి ఇచ్చేయచ్చుగా, అబ్బే అది చెయ్యం. అవన్నీ కావాలి, ఒక్క దీపారాధన మాత్రం ఆపుతున్నాం. ఇవి పాపములు, అందుకని కొంచెం కఠినంగా చెప్పినా మిమ్మల్ని బాధ పెట్టినా నన్ను మన్నించి శాస్త్రం శాస్త్రం కింద భావించి హాయిగా దేవతా దర్శనం చేసుకోండి. ఈ స్వధాదేవి పేరు మీదుగా పితృదేవతలకు పిండ ప్రదానాలు చెయ్యండి. కనీసం పూర్తిగా పిండ ప్రదానం చేయలేకపోతే స్వయంపాకమైన దానం చెయ్యండి, అది కూడా పుణ్యమని చెప్పారు. ఇవి చేస్తే స్వధాదేవి పితృదేవతలకి తిండి ఇస్తుంది, ఆ పితృదేవతా కటాక్షంతో మన వంశం 10 కాలాలు పచ్చగా సుఖంగా ఉంటుంది, పిల్లలు ఆరోగ్యవంతులుగా బుద్ధిమంతులుగా ఉంటారు, కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అవుతుంది. ఇది అత్యంత పవిత్రమైన స్వధా వృత్తాంతం. ఇంకో రహస్యం చెప్పారు, మాఘమాసంలో, ఇప్పుడు చెప్పే గుర్తుపెట్టుకోండి, మాఘమాసంలో, కార్తీక మాసంలో, తర్వాత ఎప్పుడైనా పూర్ణిమలు వచ్చినప్పుడు, అమావాస్యలు వచ్చినప్పుడు గయా, బదరి, కాశీ మొదలైన క్షేత్రాలలో తల్లిదండ్రుల తిథులతో సంబంధం లేకుండా యథాశక్తి పిండ ప్రదానం చేస్తే అటువంటి వాళ్ళు శాశ్వతముగా స్వధాదేవి యొక్క కటాక్షం పొందుతారు, వారి వంశంలో ఎప్పుడు ఏ విధమైన అపశృతి ఉండదు. అది చాలా ఇష్టమట అమ్మవారికి, స్వధాదేవికి. మాఘమాసము, కార్తీక మాసంలో పూర్ణిమ, తర్వాత అమావాస్యలు, పూర్ణిమలు, ఈ తిథులలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తే చాలా ఇష్టం ఆవిడికి. అందులో కార్తీక మాసంలో అష్టమి, పంచమి, చతుర్దశి, అమావాస్య ఈ నాలుగు రోజుల్లో గయాపిండం కానీ కాశీలో పిండ ప్రదానం కానీ చెయ్యడం చాలా మంచిది. ఆ కాలంలో చేస్తే సదా కటాక్షం వల్ల కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి అవుతుంది. తర్వాత ఈ పిండ ప్రదానం అయ్యాక సాలగ్రామము లేక శివలింగము, నర్మదా బాణలింగము దక్షిణతో ఎవరికైనా దానం చేస్తే ఇంకా వంశంలో వాళ్ళు అందరూ ఆనందమొందుతారు. కొంతమంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి ఈ పితృదేవతల శాపమే కారణం. అంటే ఎక్కడో పితృదేవతలకు బాధ కలిగితే ఇళ్లలో ఎవరో ఒకరికి పెళ్ళవదు. అటువంటి దోషం పోవడానికి ఈ కార్తీక పూర్ణిమో లేకపోతే మాఘ పూర్ణిమో లేకపోతే కార్తీక మాసంలో అష్టమి, చతుర్దశి ఇటువంటిప్పుడు కాశీ లాంటి చోట పిండ ప్రదానం చేసుకుని గయలోనో ఎక్కడో చోట సాలగ్రామము, శివలింగము ఇటువంటి వాటిని దక్షిణతో దానం చేస్తే ఈ దోషములు పోతాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి మంత్రం ఇస్తున్నానని మంత్రం ఇచ్చాడు. ఇది స్వధా మంత్రం. ఈ మంత్రం కూడా జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ. ఇది చాలా గొప్ప మంత్రం. సర్వ వాంఛాప్రదం రుణాం, అన్ని కోరికలు తీరుస్తుంది. బ్రహ్మంతటి వాడు సృష్టించిన మంత్రము అన్నాడు. ఇక్కడ వరకు స్వధా కథ పూర్తయింది. రేపు దేవశాన మంగళషష్ఠి మొదలైనటువంటి వాటి దివ్య కథలతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.